గుడ్ ఈవినింగ్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యొక్క కృపలో దినదిన అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో మనం ఎదగాలంటే దినదినము ఆయనతో ఉండేటువంటి యొక్క కనెక్షన్ మనము జాగ్రత్తగా ఉన్నదో లేదో చూచుకునేటువంటి వారంగా ఉండాలి. అది మిస్ అయ్యేటువంటి పక్షములో దానిని మనము సాధ్యమైనంత తొందరగా తిరిగి పునరుద్ధరించుకున్నట్లయితే మనము ఆత్మీయ మేలు పొందేటువంటి వారంగా ఉంటాం. ఒక్కొక్కసారి మనము పనుల భారం వలన, పరిస్థితుల వలన ప్రార్థనను నిర్లక్ష్య పెట్టేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. ఈ సమయంలో తిరిగి ప్రార్థనలోనికి వెళ్ళి ప్రార్థించాలంటే దానికి కొంత వ్యతిరేకత అనేటువంటిది మనసులో కలుగుతూ ఉంటుంది. ఈ సమయంలో తిరిగి తప్పనిసరిగా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించేటువంటి వారంగా మనము ఉంటేనే కానీ దేవుడు మన ఎడల మరలా కృప చూపేటువంటి పరిస్థితి ఉండదు. ఆ విధంగా మనం చేయకపోయినట్లయితే మనం ప్రార్థనలో వెనుకబడిపోయినటువంటి వారంగా ఉంటాము. అదే విధంగా వెనుకబడిపోయి తిరిగి ఆత్మీయ రీతిగా చల్లారిపోయినటువంటి స్థితిలోనికి సహితము నీవు వెళ్ళిపోయేటువంటి వాడవుగా ఉండగలవు. కాబట్టి ఆ పరిస్థితి రాకముందే మనము జాగ్రత్త పడటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయమై ఉన్నది. సరే, ఈ దినమందు మనము బైబిల్లో వ్రాయబడినటువంటి ఒక చిన్న వాక్యమును గురించి మనము ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిదే. అది ఏమిటంటే, వినుటకు చెవులు గలవాడు వినునుగాక అనేటువంటి ఈ మాటలు. ఇది క్రైస్తవులకందరికీ పరిచయమైనటువంటి మాటలే. క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఈ మాటలను ఎప్పుడో ఒకసారి విని ఉంటారు. అయితే ఈ మాటల యొక్క భావం ఏమైనది, ఈ మాటలను పలికినటువంటి క్రీస్తు ప్రభువు దాని ద్వారా మనకు ఇచ్చినటువంటి సందేశం ఏమై ఉన్నది అనేటువంటి దాని గురించి కొంచెం లోతుగా పరిశీలించాలని నేను ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడువైన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ దినమందు మీ యొక్క సన్నిధిలోనికి వచ్చి మేము మీ యొక్క వాక్యమును ధ్యానించుకునవలనని ఆశించుచుండగా మీ యొక్క వాక్యమును మాకు తెలియజేయండి. మీ వాక్యములో వ్రాయబడినటువంటి ఆ భావగర్భితమైనటువంటి మాటల వెనుక దాగి ఉన్నటువంటి ఆత్మీయ సత్యములను మేము గ్రహించగలిగినట్లుగా దానికి లోబడేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వినుటకు చెవులు గలవాడు వినునుగాక. ఈ మాటలను 6 సార్లు సువార్తలలోనూ, దాదాపు అలాంటి మాటలనే ప్రకటన గ్రంథంలో 8 సార్లు మనము చూడవచ్చు. ఈ దినమందు దీనికి సంబంధించినటువంటి రెఫరెన్సెస్ అన్ని నేను ఇవ్వబోవటం లేదు, కానీ ఈ మాటల యొక్క భావంను గురించి కొంత ధ్యానించాలని మాత్రం నేను ఆశిస్తూ ఉన్నాను. మానవునికి దేవుడు వినటానికి చెవులను, చూడటానికి కళ్ళను, రుచి చూచేందుకు నాలుకను, వాసన చూచేందుకు ముక్కును, తాకి తెలుసుకునేందుకు స్పర్శను అనుగ్రహించాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యొక్క వచనంలో వినుటకు దేవుడిచ్చినటువంటి చెవిని సాదృశ్యంగా తీసుకుని ఒక ఆత్మీయ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అదే ఏమిటంటే, దేవుని మాటను వినుటకు చెవులు కలిగి ఉండుట అనేటువంటి విషయము. మనుషులను వారి చెవులకు సంబంధించి 3 రకాలుగా మనం విభజించవచ్చు. చెవులు కలిగి ఉన్నటువంటి వారు, వినగల చెవులు కలిగి ఉన్నవారు, వినే చెవులు కలిగి ఉన్నవారు. మొదటిగా చెవులు కలిగి ఉన్నవారు. చెవులు లేనటువంటి వారిని చాలా అరుదుగా మనం చూచేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. కొంతమంది ఎప్పుడు చూచి ఉండకపోవచ్చు. నేను ఒక చెవి మిస్ అయినటువంటి వారిని, ఒకరిద్దరిని చూచినట్లు జ్ఞాపకం ఉన్నది, కానీ 2 చెవులు లేనటువంటి వారిని ఎవరిని నేను చూడలేదు. సరే, ఏది ఏమైనప్పటికీ మనము వినాలనంటే చెవి అనేటువంటిది తప్పనిసరిగా ఉండి తీరాలి. అది బాహ్యంగా మనకు కనబడేటువంటి విధంగా ఉంటుందని మనకందరికీ తెలిసినటువంటిదే. ఈ అవయవమే గనక మనకు లేకపోయినట్లయితే అసలు వినేటువంటి అవకాశం అనేటువంటిదే ఉండదు. ఇక 2వది ఏంటంటే, వినగల చెవులు కలిగి ఉండుట. కొందరికి చెవులు బాహ్యంగా కనబడుతూ ఉంటాయి, చెవులు ఉంటాయి, అందంగా ఉంటాయి, అయితే వారికి వినపడదు. చెవులు ఉన్నాయి కానీ వారికి మాత్రం వినపడదు. వీరిని మనం ఏమంటామంటే చెవిటివారు అని అంటుంటాం. ఈ చెవిటివారు రకరకాలుగా ఉంటారు. కొంతమంది మొదటి నుండి వారి చెవులకు వినేటువంటి శక్తి ఉండకపోవచ్చు. కొంతమందికి కాలం గడుస్తున్న కొలది, మరి ముఖ్యంగా మనుషులు వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు వారు వినగలిగినటువంటి శక్తిని కోల్పోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇక 80లు 90లు వచ్చే వయసులో మనుషుల దగ్గరకు వెళ్ళి చెవులు గట్టిగా అరిస్తే గాని వారికి కొద్దిగా ఏదో గ్రాహ్యమయ్యేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రకంగా చెవిటితనం అనేటువంటిది వయసుతో సహా వచ్చేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఇది మనకందరకు తెలిసినటువంటి విషయమే. ఇక 3వ తరగతికి చెందినటువంటి వారికి బాహ్యంగా కనబడేటువంటి చెవులు ఉంటాయి, వినగలిగినటువంటి శక్తి సహితం అంటుంది, కానీ వినే మనసు కానీ ధ్యాస కానీ వారికి ఉండదు. వీరిని మనమేమంటామంటే వినే చెవులు లేనటువంటి మనుషులు అని మనం అంటుంటాము. మనం ఎంతైనా చెప్పొచ్చు వాళ్ళకి, వాళ్ళు దానికి అటెన్షన్ అనేటువంటిది పే చేయరు. ధ్యాస నిలిపించి దానిని గమనించి దానిని గ్రహించి దాని భావం ఏమిటో ఆ మాటల యొక్క అర్థం ఏమిటో ఇవన్నీ కూడాను తెలుసుకొని దానికి లోబడేటువంటి వారుగా ఉండరు. దీన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే శరీర సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించినంత వరకు ఒక మనిషి చెప్తున్న విషయాన్ని మనము ఎప్పుడు విన్నట్లు అని చెప్తామంటే, మొదటగా అతనికి చెవులు ఉండాలి, అవి వినగల చెవులై ఉండాలి. తర్వాత 3వది వింటున్నటువంటి మాటలు జాస నిలిపి వినేటువంటి వాడుగా ఆ వ్యక్తి ఉండాలి. అంటే తాను వినాలి అనుకునేటువంటి ఆ విషయానికి తన చెవులు ట్యూన్ చేసి ఉంచాలి. అప్పుడు మాత్రమే తాను వినాలి అనుకునేటువంటి విషయాన్ని ఆ మాటలను వ్యక్తి వినేటువంటి వాడుగా ఉంటాడు. మనం ఎక్కడో రోడ్డు మీద ఒక బిజీ సెంటర్లో నిలబడి ఉన్నామనుకోండి, మనకి రకరకాలైన మాటలు అనేకమైనటువంటి మాటలు వినబడుతూ ఉంటాయి. అయితే ఈ మాటలన్నీ కూడాను మనము ధ్యాస పెట్టి ఒకేసారి వాటిని మనస్కరించగలిగినటువంటి ఆ యొక్క కెపాసిటీ మనకు ఉండదు. మనము ఏదైనా సరే ఒకసారి ఒక సంభాషణకు మనము మన యొక్క చెవిని ట్యూన్ చేసి ఆ సంభాషణను మాత్రమే, ఆ మాటలను మాత్రమే, ఆ వ్యక్తి పలికేటువంటి మాటలను మాత్రమే మనము రిసీవ్ చేసుకుని మనస్కరించగలిగినటువంటి కెపాసిటీ మనకు ఉంటూ ఉంటుంది. ఆ సమయంలో అనేక మంది మాట్లాడటం లేదా అంటే ఓ చాలా మంది మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటలు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వారి మాటలు కూడాను మనకి చెవికి వస్తూ ఉంటాయి. కానీ మనము రిసీవ్ చేసుకునేటువంటిది మాత్రము ఒక సంభాషణను, ఒక వ్యక్తి మాట్లాడేటువంటి ఆ యొక్క సంభాషణను మనము రిసీవ్ చేసుకునేటువంటి వారముగా ఉండగలుగుతాము. ఈ దినాల్లో టెక్నాలజీ అనేటువంటిది బాగా పెరిగిపోయింది. 70ల్లోనూ 60ల్లోనూ ఇప్పట్లాగా ఈ టెలివిజన్స్ అనేటువంటివి, సెల్ ఫోన్స్ అనేటువంటివి ఏవి కూడా లేవు. ఆ రోజుల్లో రేడియోలు అనేటువంటివి పెట్టుకుని వార్తలు వినటం, లేకపోతే ఇంకేదైనా ఎంటర్టైన్మెంట్ సంబంధించినటువంటి ఆ ప్రోగ్రామ్స్ వింటూ ఉండేవాళ్ళు. ఈ సమయంలో ట్యూనింగ్ అనేటువంటిది చేస్తూ ఉండేవాళ్ళం. ప్రతి వాళ్ళకి ట్యూనింగ్ అనేటువంటి ఆ మాట మాత్రం తెలుసు ఆ దినాల్లో. ఎందుకంటే ఒకే సమయంలో రేడియో తరంగాలు అనేటువంటివి అన్ని స్టేషన్ల నుండి మన చుట్టూ ఉంటూ ఉంటాయి, వ్యాపించి ఉంటూ ఉంటాయి. ఢిల్లీ నుండి వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి, అదే సమయంలో బెంగళూరు నుండి వచ్చే ప్రోగ్రామ్స్ ఉంటాయి, విజయవాడ నుండి వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి, విశాఖపట్నం నుండి వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకే సమయంలో వీటన్నిటిని ఒకేసారి విని అన్నిటిని గ్రహించేటువంటి, మనస్కరించేటువంటి కెపాసిటీ మనకు ఉండదు. రేడియో సెట్ కూడా లేదు అలా. కాబట్టి దాన్ని ఏం చేయాలంటే ఏ ఒక్కదానికైనా మనం ట్యూన్ చేయవలసి ఉంటుంది. మనం ఎక్కడి నుంచి వచ్చేటువంటి వార్తలు అయితే వినాలనుకుంటున్నామో, ఏ ప్రోగ్రామ్ అయితే మనము వినాలని అనుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్కి ట్యూన్ చేసేటువంటి వారంగా ఉండేవాళ్ళం ఆ రోజుల్లో. ఈ ట్యూన్ చేసేటప్పుడు ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్కి మారుతూ ఉండేది. కాబట్టి అది రకరకాలుగా మాటలు మారుతూ ఉండేవి అనమాట. పక్కనే ఉన్నటువంటి విశాఖపట్నం వినేవాళ్ళం, ఆ తర్వాత కొంచెం కదిపితేనేమో విజయవాడ వచ్చేది, ఆ తర్వాత ఇంకో చోటుకి కొంచెం కదిపితేనేమో ఢిల్లీ వెళ్ళేది. ఈ రకంగా ట్యూనింగ్ అనేటువంటిది చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఇదే విధంగా మనము దైనందినటువంటి జీవితంలో సహితము బాగా బిజీగా ఉన్నటువంటి సెంటర్లో, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆ సెంటర్లో సహితం అనేక మంది మాటలు వినపడుతున్నప్పటికీ మనకి దానిలో ఎవరో ఒకరు మాట్లాడేటువంటి మాటలకు మాత్రం మనం ట్యూన్ చేసి దానిని మాత్రమే మనము మనస్కరించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. అయితే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో సహితము ఈ ట్యూనింగ్ అనేటువంటిది మనకు అవసరమై ఉంటున్నది. అయితే క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఈ యొక్క మాట, వినుటకు చెవులు కలిగినటువంటి వాడు వినునుగాక అని చెప్పినటువంటి యొక్క మాట యొక్క భావము, దాని యొక్క అర్థము ఇంకొంత తొలోతుగా ఉన్నది. దాని యొక్క అర్థం ఏంటంటే కేవలము వినేందుకు చెవులు కలిగి ఉండటం, దాన్ని మనస్కరించటం మాత్రమే కాకుండా మనము దానిని గ్రహించినటువంటి వారం గాను దానికి లోబడేటువంటి వారం గాను ఉండాలి అనేటువంటి సెన్స్లో క్రీస్తు ప్రభు ఈ మాటలను చెప్పినట్లుగా మనము గమనించవచ్చు. అంటే లోబడేటువంటి హృదయం సహితము అదనంగా మనకి కావాలి అనేటువంటి విషయాన్ని క్రీస్తు ప్రభు చెప్పినటువంటి యొక్క వినుటకు చెవులు గలవాడు వినునుగాక అనేటువంటి మాటలో అది ఇమిడి ఉన్నట్లుగా మనము గమనించాలి. వినుటకు చెవులు గలవాడు వినునుగాక. దేవుడు మంచి చెడ్లను వివేచింపగలిగినటువంటి మనసాక్షిని అందరికీ అనుగ్రహించాడు. అంతేకాదు తన వాక్యమును విని సువార్తను గురించి సత్య మార్గమును గురించి తెలుసుకొనగలిగినటువంటి అవకాశమును సహితము అనేకులకు అనుగ్రహించాడు. ఈ లోకంలో మనం చూసినట్లయితే అనేక మంది ఈ వాక్యమును వినేటువంటి అవకాశము నేటి దినములలో ఉన్నది. వారు వింటున్నారా లేదనేటువంటిది పక్కన పెట్టినట్లయితే వినగలిగినటువంటి అవకాశము ప్రతి ఒక్కరికి ఉన్నది. ఎందుకంటే ఈ టెక్నాలజీ అనేటువంటిది అందుబాటులోనికి వచ్చింది. గతంలో లాగా ఈ రేడియో ప్రసారాలు మాత్రమే కాకుండా ఇప్పుడు టీవీ ప్రసారాలు అనేటువంటివి సహితము బోధకులు బోధ చేసేటప్పుడు వారి ప్రసంగమును కంప్లీట్ గా మనం చూడగలిగినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడాను టీవీలకు మాత్రమే పరిమితం అయి లేవు. ఇదంతా కూడాను సెల్ ఫోన్స్ అనేటువంటివి వచ్చిన తర్వాత మనము లోకంలో ఉన్నటువంటి ఎవరినైనా సరే ఎప్పుడైనా సరే కమ్యూనికేట్ చేసుకునగలిగినటువంటి పరిస్థితి అనేటువంటిది నెలకొని ఉన్నది. ఈ పరిస్థితులలో దేవుని యొక్క వాక్యం అనేటువంటిది సర్వత్రా 24 గంటల పాటు వినిపిస్తూ ఉన్నది. గతంలో ఈ యొక్క పరిస్థితి అనేటువంటిది లేదు. కొంతమంది దేవుని వాక్యం ఎన్నడూ విననటువంటి వారు ఉంటూ ఉండేవారు. అయితే దేవుని యొక్క రాకడకు ముందు దేవుని యొక్క వాక్యము లోకమంతటా ప్రకటింపబడవలసినటువంటి అవసరం ఉన్నది. దానిని బట్టి నేటి దినములలో మనం చూసినట్లయితే ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. గాస్పుల్ను ప్రకటించేటువంటి ఛానల్స్ అనేటువంటివి ఎన్నో ఉన్నవి. అంతేకాదు ఈ యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోసే కానివ్వండి, మరింకోటే కానివ్వండి, ఇవన్నీ కూడాను దేవుని యొక్క రాకడను గురించి సువార్తను తెలియజేస్తూ అనేక అంశములను ఈ యొక్క వెబ్లో పొందుపరచటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అయితే ఈ వాక్యమును వింటున్నప్పుడు వినేటువంటి వారు ఏ రకంగా స్పందించగలరు? అందరికి వినపడుతున్నది, కానీ స్పందించేటువంటి రీతి అనేటువంటిది, స్పందన అనేటువంటిది దానికి ఏ రకంగా ఉండవచ్చు అంటే 3 రకాలుగా దానికి స్పందించేటువంటి వాడుగా ఉండవచ్చును. మొట్టమొదటిది ఏంటంటే దాన్ని లెక్క చేయకుండా పక్కన పెట్టివేయటం. రెండవది ఏంటంటే విని దాని గురించి ఇంకా సీరియస్గా ఆలోచించకుండా అంతటితో వదిలేసేయటం. 3వది ఏంటంటే విన్న తర్వాత రియాక్ట్ అవటం. దీనిలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పాజిటివ్గా రియాక్ట్ అవటం, అంటే విన్నటువంటి దాన్ని గురించి ఆలోచించి గ్రహించి లోతుగా పరిశీలించి దానికి లోబట్టం. ఇది మొట్టమొదటిది. ఇక 2వది ఏంటంటే విన్నటువంటి దానికి వ్యతిరేకత తెలియజేయటం అనేటువంటిది మరొకటి. అయితే 1 లోబట్టం అనేటువంటిది, 2వది వ్యతిరేకించటం అనేటువంటిది. మన యొక్క ప్రతిస్పందన అనేటువంటిది మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ యొక్క కేటగిరీస్లో ఏ ఒక్క దానిలోనూ ఉండి ఉంటుంది. అయితే దేవుని యొక్క వాక్యమును వినేటప్పుడు మనము ఏ విధంగా ఉంటున్నాము, దానికి ఏ విధంగా స్పందిస్తున్నాము? ఇప్పుడు క్రీస్తు ప్రభు చెప్పినటువంటి వినుటకు చెవులు గలవాడు వినునుగాక అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కేటగిరీస్లో దేనిలోనికి వస్తుంది అని అంటే వాక్యమును వినటము, దాన్ని గ్రహించటము, లోబడటము, ఇవన్నీ ఇమిడి ఉన్నటువంటి అంశముగా అది ఉన్నది. కాబట్టి ఆ సెన్స్లో ఆ విధంగా మనము ఆ యొక్క మాటను మనము అర్థం చేసుకునవలసి ఉంటుంది. ఈ కూటం జరిగినప్పుడు అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. కూటం టైంలో కొన్ని వందల మంది రావటం అనేటువంటిది చూస్తాం. అంతేకాదు సండేస్ మన వర్షిప్ టైంలో అనేక మంది వస్తూ ఉంటారు. కొన్ని వందల మంది వచ్చేటువంటి సంఘాలు ఉన్నాయి, కొద్ది మందే వచ్చేటువంటి సంఘాలు సైతం ఉన్నాయి. అయితే అక్కడ కూర్చుంటారే కానీ చాలామంది అక్కడ అటెన్షన్ అనేటువంటిది అసలు పే చేయరు. ఏదో ఆదివారం కాబట్టి గుడికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఆ అవసరం చొప్పున దానికి అలవాటు పడినటువంటి ఫ్యామిలీగా ఆ విధంగా పెంచబడినటువంటి వాడిగా ఏదో గుడికి ఆ రోజు బైబిల్ తీసుకుని వెళ్ళటం, వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోటం, కూర్చున్న తర్వాత అక్కడ ఏమైనా పాటలు వినసొంపుగా ఉంటే వాటిని వినటం, లేకపోయినట్లయితే ఇక మిగిలినటువంటి ప్రసంగానికి వచ్చేటప్పటికల్లా దాని మీద అటెన్షన్ పే చేసేటువంటి వారే చాలా తక్కువ మందిగా ఉంటూ ఉంటారు. కేవలం కూర్చునే ఉంటారే తప్ప వారి ధ్యాస అంతా కూడాను ఎక్కడో ఉంటూ ఉంటుంది. రేపు ఆఫీస్కి వెళ్లాల్సినటువంటి పనిలో చూసుకునవలసినటువంటివి ఏమున్నవి అనేటువంటి వాటిని గురించి ఆలోచించేటువంటి వాళ్ళు కొందరైతే, స్టూడెంట్స్ అయినట్లయితే వారి విద్యాభ్యాసమునకు సంబంధించి అసైన్మెంట్లు ఏం సబ్మిట్ చేయాలి, లేకపోయినట్లయితే ఇంకా రానున్నటువంటి వారంలో ఇంకేమేమి అసైన్మెంట్లు కానీ పరీక్షలు కానీ ఏమి ఇలాంటివి ఉన్నాయి అని ఆలోచించేటువంటి అనేక మంది ఉన్నారు. ఈ దినాల్లో ఎలా అయిపోయిందంటే ఈ సెల్ ఫోన్లు ఒకటి వచ్చిన తర్వాత వారికి ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో అక్కడ కూర్చొని గ్రాసరీ లిస్ట్ రాసుకునేటువంటి వారు సైతం తయారవుతున్నారు. కొంతమంది గుళ్ళో కూర్చొని చాటింగ్లు చేసేటువంటి వారు సైతం తయారవుతూ ఉన్నారు. కొంతమంది ఆ సెల్ ఫోన్ సహితము కనీసం స్విచ్ ఆఫ్ చేయనటువంటి పరిస్థితిలో అదేవిధంగా కూర్చొని వాళ్ళకి కాల్ రాగానే కంగారు పడితే దాన్ని ఆపుదామని లేసేటువంటి వారు మరికొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏమిటంటే నామకార్థమైనటువంటి క్రైస్తవులు. కేవలము ఆ పెంపకంలోనో ఆ యొక్క అలవాటు చొప్పునో లేకపోతే మరొక దాని వలననో ఏదో అక్కడికి వచ్చేటువంటి వారు కూర్చునేటువంటి వారుగా ఉంటున్నారే తప్ప వారి యొక్క మనసు అనేటువంటిది, ధ్యాస అనేటువంటిది ఈ యొక్క వాక్యం మీద నిలిపినటువంటి వారుగా వారు ఉండరు. ఇంకొంతమంది ఉంటారు, వారేంటంటే వింటారు కానీ విన్న తర్వాత వదిలేసేటువంటి వారు. వీళ్ళు ఏదో కొంత వారికి శరీర రీతిగా కష్టం అనేటువంటిదో, బాధ అనేది ఉంటుందో, ఇబ్బంది అనేటువంటిదో ఏదో ఉంటూ ఉంటుంది. దాన్ని బట్టి దేవుడు సహాయం చేస్తాడేమో, మరి ఆయనకు దూరంగా ఉంటే దెబ్బెక్కు కొడతాడేమో అనేటువంటి భయంతోటో లేకపోతే మరొక దాంతోనో వాళ్ళు వచ్చేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అంతేగాని నిజమైనటువంటి భయభక్తులు వాళ్ళ హృదయంలో ఏ దినమునూ ఉండినటువంటివిగా ఉండవు. నాకు ఒక కుటుంబం తెలుసు. ఆ కుటుంబంలోని పిల్లలందరూ కూడాను పరీక్ష రోజుకి ముందు రోజు వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉండేవాళ్ళు దైవదాసంతో. ఎందుకు అని అంటే పరీక్షలో బాగా రాయాలి, పాస్ అవ్వాలి, దేవుడు మాకు సహాయం చేయాలి. ఆ ఉద్దేశం చేత పరీక్షలకి ముందు రోజు మాత్రం వచ్చి ప్రార్థన చేయించుకోవటం అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేయించుకుంటూ ఉండేవాళ్ళు. ఇక అది అయిపోయిన తర్వాత మరలా ఇక ప్రార్థన అని ఎప్పుడూ వచ్చేటువంటి వారు కాదు. బర్త్డేస్కి కానీ లేకపోతే మరొక దానికి కానీ లేకపోతే వారి యొక్క ఆత్మీయ స్థితిని గురించి కానీ గ్రహించుకొని వచ్చినటువంటి దాఖలాలు కేవలం పరీక్షలకు ముందు వాళ్ళు రావటం నేను చూచాను. కానీ ఏనాడు కూడా మా ఆత్మీయ పరిస్థితి ఎలా ఉన్నదండి, మేము ఏమి చేయాలి, మేము క్రీస్తు ప్రభును ఏ విధంగా తెలుసుకోవాలి, ఆయన యొక్క సత్యమును ఎలా గ్రహించాలి, లోతైనటువంటి మార్గంలోనికి ఏ విధంగా వెళ్ళాలి, రక్షణ పొందే నిమిత్తము మేమేమి చేయాలి అనేటువంటి ఆ యొక్క ప్రశ్నతో ఏనాడు వచ్చినటువంటి వారు లేరు. ఈ విధంగా వాళ్ళు ఏంటంటే కేవలము బాధ కొరకో, ఇబ్బంది కొరకో, దేవుని యొక్క సహాయం నిమిత్తము వారు రావాలనుకున్నారు, వచ్చారు, వారు ఏదో కూటాల్లో అటెండ్ అవుతాం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ బాధ ఉన్నంతసేపు ఆ యొక్క మాటలు వింటూ ఉంటారు. పాస్టర్ గారు చెప్పేటువంటిది అది అయిపోయిన తర్వాత మామూలుగా దాన్ని వదిలేసి వెళ్ళిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వీళ్ళు రెండవ కేటగిరీకి చెందిన వారు. ఇక మూడవ కేటగిరీకి చెందినటువంటి వారు ఏమంటే రెండు రకాలుగా స్పందించవచ్చు. వీళ్ళు కొందరు పాజిటివ్ గా స్పందించేటువంటి వారు ఉంటే కొంతమంది నెగిటివ్ గా స్పందించేటువంటి వారు సైతం ఉంటూ ఉంటారు. ఈ రెండు కేటగిరీస్ ని నేను చూచాను. కొంతమంది వాళ్ళు తగ్గించుకొని తమ హృదయ పరిస్థితిని తెలుసుకుని నిజమే కదా దేవుని వాక్యము సరైనదే కదా, అది కరెక్ట్ గా నా హృదయమును నాకు తెలియజేస్తూ ఉన్నదే అనేటువంటి ఆ యొక్క వెలుగును వారి యొక్క హృదయములో మొట్టమొదటిసారిగా చూచినప్పుడు వారు తగ్గించుకొని గ్రహించుకొని పశ్చాత్తాపంతో వచ్చి రక్షణ పొందుటకు మేమేమి చేయాలి అని పెద్దల యొక్క సలహాలను సూచనలను తీసుకు తమ హృదయమును సరిచేసుకుని దేవుని యొక్క రక్షణానందంలోనికి వచ్చినటువంటి వారిగా ఉన్నారు. ఇంకొంతమంది అది అయిపోయిన తర్వాత అంటే పాస్టర్ గారు ప్రసంగించటం విన్న తర్వాత నేరుగా వచ్చి ఆయనతో పోట్లాటకు దిగుతూ ఉండేవారు. ఏమిటండి బైబిల్ ఇలా ఉన్నదేంటండి, ఇలా రాయబడి ఉన్నదేంటండి, ఇది సరైనదా, ఇది ఇలా రాయబడి ఉన్నది అదే పూర్తిగా తప్పండి, ఈ రకంగా వాగ్వాదానికి దిగేటువంటి వారు కొంతమంది ఉంటూ ఉండేవారు. వీళ్ళలో కొంతమంది వాళ్ళ వరకు మాత్రమే ఈ వాగ్వాదాన్ని దీన్నంతటి కూడా అక్కడ వరకే లోకలైజ్ చేస్తే ఇంకొంతమంది ఏం చేస్తారంటే వాళ్లతో పాటు మరికొందరిని చెడగొట్టి వాళ్ళని సహితం తీసుకుని వచ్చి వాగ్వాదానికి దిగేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. సరే, దేవుని వాక్యము ఎప్పుడైతే ప్రకటించబడుతున్నదో దాన్ని వ్యతిరేకించేటువంటి వారు తప్పనిసరిగా ఉండి తీరుతారు. క్రీస్తు ప్రభు ఈ లోకంలో దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆయన యొక్క శిష్యులు ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆయన బిడ్డలైనటువంటి వారు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆత్మ ఎక్కడైతే పనిచేస్తుందో దానికి వ్యతిరేకమైనటువంటి ఆత్మ సహితము పని చేయటం అనేటువంటిది ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. దేవుని వాక్యం ఎక్కడైతే ప్రకటించబడుతూ ఉంటుందో దానికి వ్యతిరేకత అనేటువంటిది సహితము మనము చూడవచ్చు. ఇక ప్రకటన గ్రంథములో ఇదే విధమైనటువంటి మాటలు 8 సార్లు రాయబడి ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. అక్కడ కొంచెము తేడా ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినునుగాక అని ఉంటుంది. అక్కడ ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుటకు చెవులు గలవాడు అని ఉండదు, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినునుగాక అని ఉంటుంది. ఇక్కడ ఆత్మ సంగములకు చెప్పుచున్న మాట అని ప్రత్యేకంగా కనబడుతూ ఉన్నది. ఆత్మ సంగములకు చెప్తున్నటువంటి మాట అది సంగమునకు అని మాత్రమే కాదు, అది మనకు సహా చెప్తూ ఉన్నది. ఆ దినములలో క్రీస్తు ప్రభువు దర్శనములో శిష్యుడైనటువంటి యోహానుకు దీవిలో బందీగా ఉన్నప్పుడు తనకు కనబడి చెప్పినటువంటి విషయములు 7 సంగములకు పత్రికలు రాయమని చెప్పాడు. ఆ చెప్పినటువంటి సమయములో పలుకుబడినటువంటి మాట ఇది, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినునుగాక అనేటువంటిది. ఆత్మ సంగములకు చెప్తున్నాడంటే ఆ దినములలో చెప్పాడు, శిష్యుడైనటువంటి యోహాన్ రాశాడు, ఆ సంఘాలకి చేరిందని. సంఘాలకు చేరిన తర్వాత సంఘంలో ఉన్నటువంటి వారు దానిని చూసుకున్నారు, వారు ఏం చేశారో వారు లెక్క అప్పగించవలసి ఉన్నది. ఆ తర్వాత ఆ దినములకు ఆ సంఘములకు మాత్రమే అది పరిమితమైనటువంటిదిగా లేదు, ఆనాటి నుండి ఈనాటి వరకు సహితము ప్రతి సంఘమునకు ప్రతి వ్యక్తికిని ఈ మాటలు సరిపోయినవిగాను సరిపోల్చుకొనగలిగినవిగాను ఉంటూ ఉన్నవి. ఆ మాటల వెలుగులో ప్రతి ఒక్కరూ తమ తమ జీవితములను సరిచూచుకొని సరిచేసుకొనగలిగినటువంటి మాటలై ఉన్నవి ఈ మాటలు అనేటువంటివి. ఆత్మ సంగములకు చెప్తున్నటువంటి మాటను మనము వినాలి అని అంటే, మొదటిగా ఆత్మ యొక్క తాకిడిని గుర్తించిన వారిగా మనం ఉండాలి. ఆత్మ తాకిడి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ యొక్క ఆత్మ యొక్క ప్రభావమును చూసినటువంటి ఎక్స్పీరియన్స్ సహితము బలముగా ఆత్మ తమ పైకి దిగి వచ్చినప్పుడు వారు ఏ విధంగానైతే పశ్చాత్తాపడినారో, తమ తప్పులను గ్రహించుకున్నారో, వారు వెక్కెక్కి పడి ఏడుస్తూ అన్కంట్రోలబుల్గా వారు తమను తాము తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో తమ యొక్క పరిస్థితిని సరిచేసుకున్నారో, ఈ అనుభవం అనేటువంటిది రాను రాను ఈ దినములలో మిస్ అయిపోతున్నట్లుగా మనం చూడవచ్చు. మొదటి దినములలో ప్రార్థన అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రార్థనాత్మ పనిచేస్తూ ఉన్నప్పుడు, సంఘములు అనేటువంటివి ఆత్మ శక్తిని కలిగి ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ సమయములలో ఇది ఎక్కువగా జరిగినట్లుగా పెద్దవారు చెప్తూ ఉంటారు. ఆ దినములలో జరిగినటువంటి విషయములు ఈ దినములలో జరగట్లేదు అని చెప్పేటువంటి వారు చాలా మంది పెద్దవాళ్ళని మనము చూడవచ్చును. దీనికి కారణం ఏంటంటే, రాను రాను మన యొక్క భక్తి విశ్వాసములు అనేటువంటివి మాటలకు పరిమితం అయిపోయినటువంటివిగా ఉంటున్నవి కానీ క్రియలలో ఉన్నటువంటివిగా ఉండట్లేదు. దీనివల్ల ఏం జరుగుతున్నదంటే, కేవలము మనము ఏదో పైపై భక్తికి పైపై విశ్వాసానికి నేను నమ్మానని చెప్పి ముందుకు వెళ్ళేటువంటి దీనికి మనం అలవాటు పడిపోతున్నామే గాని, ఆ లోతైనటువంటి భక్తి విశ్వాసములను సంపాదించుకునేటువంటి ఆ స్థాయికి మనము వెళ్ళేటువంటి వారంగా నేటి దినాల్లో ఉండట్లేదు. కాబట్టి మొట్టమొదటిగా ఆత్మ యొక్క తాకిడిని మనము గుర్తించినటువంటి వారంగా ఉండాలి. ఆ తర్వాత ఆ తాకిడికి మనలను మనము లోబరుచుకునవలసి ఉన్నది. తాకిడి అనేటువంటిది జరిగినటువంటి వారు సహితము ఆ తాకిడి అయిపోగానే వారు తమను తాము లోబరుచుకొనకుండా ఉన్నట్లయితే వారు మళ్ళీ చల్లబడిపోయి లోకానుసారమైనటువంటి మనుషులుగా అయిపోయినటువంటి వారిని అనేక మందిని నేను ఎరుగుదు. కాబట్టి మొదటగా ఆత్మ తాకిడి అనేటువంటిది ఏంటో తెలియవలసి ఉన్నది. ఆ తాకిడి తెలిసిన తర్వాత దానికి మనలను మనము లోబరుచుకునవలసి ఉన్నది. ఆ తర్వాత ఆత్మ మాటకు విధేయత చూపేటువంటి వారంగా ఉండాలి. విధేయత చూపకుండగా మనము ఆత్మ యొక్క తాకిడిని గుర్తించినప్పటికీ మనకు ఆశ ఉన్నప్పటికీ అది ఫలభరితమైనటువంటిదిగా ఉండదు. తర్వాత దానిలో కొనసాగేటువంటి వారంగా కూడా మనం ఉండాలి. కొంతమంది కొంతకాలము కొనసాగేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వారికి ఆత్మ తాకిడి అంటే తెలుసు, వారు లోబడ్డారు. అయితే లోబడిన తర్వాత వీరు విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళేటప్పుడు ఏదో జరుగుతుంది, దానితో అభ్యంతర పడినటువంటి వారుగా వారు దానిలో కొనసాగేటువంటి వారుగా ఉండరు. కాబట్టి మనం కొనసాగేటువంటి వారుగా సహితము ఉండవలసి ఉన్నది. ఇవన్నీ జరిగినట్లయితే అప్పుడు మాత్రమే మనము విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి వారం గాను, స్థిరమైనటువంటి మనస్సుతో ముందుకు సాగేటువంటి వారం గాను ఉండగలిగినటువంటి వారంగా ఉంటాము. వాక్యంలో చెప్పబడిన రీతిగా వినుటకు చెవులు గలవాడివిగా నీవును నేనును ఉండాలని అంటే, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం అనేటువంటిది మనకు అవసరమై ఉన్నది. ఇది మనంతట మనం చేయలేము. పరిశుద్ధాత్మ జరిగించేటువంటి విషయముగా ఉంటుంది. పరిశుద్ధాత్మ తాను జరిగించేటువంటి విషయానికి నువ్వు ప్రతిస్పందించేటువంటి వాడివిగాను, నువ్వు పాజిటివ్గా దానికి లోబడేటువంటి వాడివిగాను ఉంటేనే ఇది జరిగేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా ఇది మనంతటి మనం జరిగించేటువంటిది కాదు, మన వల్ల అయ్యేటువంటి పని కాదు, ఇది పరిశుద్ధాత్మ యొక్క ప్రభావముతో జరిగేటువంటి విషయమని మనము గుర్తించాలి. రెండవది, మనము ఓపెన్ మైండ్ కలిగినటువంటి వారంగా ఉండాలి. భయాసడిగా ఉండేటువంటి వారంగా ఉండకూడదు. సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకునేటువంటి స్థితిలో మనం ఉండాలి. చాలా మంది భయంకరులైనటువంటి వాళ్ళు, ఈ రిలీజియస్ ఫెనటిక్స్ వీళ్ళందరూ కూడాను పూర్తిగా దైవ వాక్యమును సత్యమును వ్యతిరేకించేటువంటి వారు సహితము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి కూర్చున్నప్పుడు వారు చిన్నపిల్లల వలె ఏడుస్తూ తమ యొక్క తప్పులను గ్రహించినటువంటి వారే దేవుని రక్షణానుభవంలోనికి వచ్చినటువంటి వారు అనేక మంది ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనకు తెలిసేటువంటిది ఏంటంటే, మొట్టమొదటిగా ఇది పరిశుద్ధాత్మ జరిగించినటువంటి కార్యమని, ఆ పరిశుద్ధాత్మ వారిలో కార్యము చేస్తున్నప్పుడు వారు దానికి లోబడినట్లుగా మనము చూస్తూ ఉంటాము. ఇక మూడవది, నీవు ఆశ గలవాడివిగా ఉండాలి. ఆసక్తి అనేటువంటిది అవసరము. నీవు ఆశగా వెతికేటువంటి వాడుగా కొనసాగించేటువంటి వాడుగా ఉండాలి. కొంతమంది గుడికి వస్తూ ఉండేవారు స్టూడెంట్స్, వారి మీద ఆత్మ కార్యం జరిగించినప్పుడు వాళ్ళు దానిని కొనసాగించేటువంటి వారుగా ఉండకుండగా దానికి భిన్నంగా వారు ఉండటం వలన ఆ యొక్క ఆత్మీయ జీవితంలో వారు కొనసాగలేకపోయినారు. ఒక అతను కూటాలికి వస్తూ ఉన్నాడు. ఈ విధంగానే దేవుని యొక్క ఆత్మ అతని మీద పనిచేసినది. అతను చాలా తప్పిదములను ఒప్పుకుంటూ ఒంటరి ప్రార్థనకు వెళుతూ ఉపవాస ప్రార్థన చేస్తూ తన యొక్క తప్పిదములన్నీ కూడాను అందరితోనూ సరిచేసుకుంటూ ఉన్నాడు. ఈ విధముగా రక్షణ అనుభవంలోనికి వస్తున్నటువంటి సమయంలో ఒకరోజు సడన్ గా వచ్చి అతను ఏమన్నాడంటే, పాస్టర్ గారు నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నానండి అన్నాడు. మా నాన్నగారు ఒక్కసారి ఏమన్నారంటే, ఇప్పుడు ఇంటికి వెళ్ళటం ఎందుకయ్యా, నువ్వు తప్పనిసరిగా వెళ్ళవలసినటువంటి అవసరం ఏమైనా ఉన్నదా అంటే, లేదండి వెళ్ళడం, ఈ సమయంలో నువ్వు వెళ్ళటం అనేటువంటిది సరైనటువంటిది కాదు, నువ్వు ఇప్పుడే దేవుని యొక్క వెలుగులోనికి నెమ్మదిగా వస్తూ ఉన్నావు, కాబట్టి ఈ సమయంలో నువ్వు వెళ్ళినట్లయితే సాతానుడు అడ్డుబండలను పెట్టేసి నువ్వు దేవునిలోనికి రాకుండా నిన్ను పక్కన పెట్టేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అంటే నువ్వు నా దగ్గరకు వచ్చి చెప్తున్నావు కాబట్టి నీకు నేను చెప్తున్నాను, నువ్వు ఒకవేళ ఇంటికి వెళ్ళేవన్నట్లయితే మరలా చర్చికి వస్తావో రావో కూడా నాకైతే అనుమానమే అని చెప్పారు. సరే, కుర్రవాడు ఏం మాట్లాడలేదు, ఇంటికి వెళ్ళాడు. మరలా అతన్ని నేను చర్చిలో చూడలేదు. కాబట్టి మనము కొనసాగించాలంటే లోబడేటువంటి వరంగా, దానిలో కొనసాగేటువంటి వరంగా ఉండాలి. తర్వాత, దేవుని చిత్తమునకు మనలను మనము లోబరుచుకునేటువంటి వారంగా ఉండాలి. చాలా మందికి దేవుని చిత్తం అంటే ఏంటో సరైనటువంటి అవగాహన కూడా సరిగా ఉండదు. వారు ఏమనుకుంటారంటే, వారు ఏది ఆలోచించినప్పటికీ, వారికి ఏది ఇష్టమైనప్పటికీ మనసులో అదే దేవుని చిత్తము అని భ్రమలో చాలా మంది ఉండేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కాదు, దేవుని చిత్తం అనేటువంటిది కొన్నిసార్లు నీకు ఏది ఇష్టమో దాని ప్రకారంగా ఉండవచ్చును, కొన్నిసార్లు నీకు అతి ఇష్టమైనటువంటి వాటికి ఆయన చిత్తము వ్యతిరేకంగా ఉండవచ్చును. అది ఎప్పుడు తెలుస్తుందంటే, నీవు పూర్తిగా ఓపెన్ మైండ్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే నీవు దాన్ని గ్రహించగలిగిన స్థితిలో ఉంటావు. కాబట్టి దేవుని యొక్క చిత్తమునకు నిన్ను నువ్వు లోబరుచుకునేటువంటి వారుగా ఉండాలి. తర్వాత, దేవుని కొరకు జీవించట్లో రోషము కలిగిన వాడివిగా సహితము నువ్వు ఉండాలి. నీ కొరకు నీవు రోషముగా జీవించవచ్చును ఈ లోకములో, మాటంటే పడేటువంటి వాడుగా నువ్వు ఉండకపోవచ్చును. ఇలాంటి వారు ఈ లోక సంబంధులైన వారిని అనేక మందిని చూస్తాం. చిన్న మాట అని చూడండి, అసలు మాట కూడా అనక్కర్లేదు వాళ్ళని. వారికి ఏదో వారిని అన్నట్లుగా అనిపించినట్లయితే వాళ్ళు ఎగిరి ముక్కు పట్టుకునేటువంటి వారుగాను, అక్కడికక్కడ ముక్కును నిమ్మకాయ పిండినట్టు పిండేటువంటి వారుగాను ఉండేటువంటి వారు అనేక మంది ఉన్నారు. అయితే మనం గ్రహించవలసినటువంటిది ఏంటంటే ఆ విధంగా మనము ఉండేటువంటి వారంగా ఉండకూడదు. కానీ దేవుని విషయములలో రోషం కలిగినటువంటి వారంగా మాత్రము మనము ఉండవలసి ఉంటుంది. తర్వాత నీ శక్తిని బట్టివి కాదు గాని, నీ యొక్క సామర్థ్యమును బట్టి కాదు గాని, దైవ శక్తిని బట్టి మాత్రమే నీవు విశ్వాస జీవితంలో కొనసాగగలిగినటువంటి వాడుగా ఉండగలవు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. విశ్వాస జీవితంలో నడుస్తూ ఉన్నప్పుడు కొంతకాలం నడిచిన తర్వాత ఒక రకమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది మనుషులలోనికి వస్తుంది. ఇంతకాలం నేను విశ్వాస జీవితంలో నడిచాను, నేను ఎన్నడూ పెద్ద పెద్ద తప్పులేమి చేయలేదు, ఇయో ఏదో చిన్న చిన్నపాటివి అట్లాంటివి తప్ప పెద్ద తప్పిదములు అనేటువంటివి ఎక్కడా నేను చేయలేదు, దేవుని యొక్క మార్గం నుండి దూరం అయిపోలేదు అని మన మీద మనము, మన శక్తి మీద మనము, మనం ఇప్పటి వరకు చేసినటువంటి కార్యముల మీద మనము ఆనుకునేటువంటి వారంగా ఉంటాం. ఆ కార్యముల మీద మనము ఆనుకునేటువంటి వారంగా ఉండకూడదు. కానీ ఆ కార్యములు జరిగించటకు మనకు శక్తినిచ్చినటువంటి దేవుని మీద ఆనుకునేటువంటి వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలిగే విధంగా దేవుడు నాకు ఇలాంటి శక్తి ఇచ్చాడు అనేటువంటి మాట మనం చెప్పేటువంటి వారంగా ఉండాలి. కానీ నేను ఎలా చేశానండి, నేను అలా చేశానండి ఇలా చెప్పేటువంటి వారు మధ్యలోనే ఎక్కడో చాలా పెద్ద దెబ్బ తినేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దేవునిని బట్టి నీవు అతిశయించేటువంటి వాడుగా ఉండాలి. దేవునిని బట్టి నీవు ఆత్మలో బలమును తెచ్చుకొని ముందుకు సాగేటువంటి వాడుగా ఉండాలి. నీ శక్తిని బట్టి కాదు, నీ యొక్క సామర్థ్యమును బట్టి కాదు. తర్వాత వేషధారణ అనేటువంటిది ఉండకూడదు. చాలా మంది ఈ విశ్వాస జీవితం వెళ్ళేటప్పుడు కొంతకాలం గడిచిన తర్వాత ఈ వేషధారణ జీవితం అనేటువంటి దానికి అలవాటు పడిపోతారు. వారు ఎక్కడ వేయాల్సినటువంటి దుప్పటి అక్కడ వేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు, ఎక్కడ పట్టాల్సినటువంటి గొడుగు అక్కడ పట్టేటువంటి వారుగా ఉంటూ ఉంటారు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి పరిస్థితుల్లోనికి వస్తూ ఉంటారు. మనుషుల యొద్దకు వెళ్ళినప్పుడు, లోక సంబంధుల యొద్దకు వెళ్ళినప్పుడు వారి దగ్గర వారి యొక్క సంభాషణ అంతా కూడా లోక సంబంధమైన సంభాషణగా ఉంటుంది. గుళ్ళోకి వచ్చినప్పుడు అంతా కూడా భక్తి రసమైనటువంటి సంభాషణగా ఉంటూ ఉంటుంది. ఈ విధంగా వేషధారణ అనేటువంటిది ఉండకూడదు. ఆత్మీయ విషయాల్లో నువ్వు కాంప్రమైజ్ అయిపోయేటువంటి వ్యక్తివిగా ఎన్నడూ ఉండకూడదు. తర్వాత తగ్గింపు అనేటువంటిది అవసరము. గర్వం అనేటువంటిది నాశమునకు ముందు నడుచునని వాక్యములు రాయబడి ఉన్నది. కాబట్టి మనము గర్వించేటువంటి వారంగా ఉండకూడదు. కానీ మనము ఎప్పుడు కూడాను తగ్గించుకునేటువంటి వారంగాను విధేయత చూపుచూ ముందుకు సాగేటువంటి వారంగా ఉండాలి. చివరిగా మనకు మాటలకు పరిమితమైనటువంటి భక్తి కాదు, కానీ క్రియలలో కనబడవలసినటువంటి భక్తిని మనము అలవరుచుకునేటువంటి వారంగా ఉండాలి. ఈ రకంగా మనము జాగ్రత్తలు తీసుకుంటూ ఆత్మీయ జీవితమును కొనసాగించినట్లయితే వాక్యములో చెప్పబడిన రీతిగా వినుటకు చెవులు కలిగినటువంటి వాడవుగా ఉండి కొనసాగలిగిన స్థితిలో ఉండగలవు. తర్వాత వినుటకు చెవులు గల సంఘాలుగా మన సంఘాలు ఉండాలని అంటే ఇండివిజువల్గా ఎవరికి వారు మనం ఎప్పుడైతే ఉంటామో సంఘాలు అనేటువంటివి ఆటోమేటిక్గా అవి కూడాను అదే విధంగా ఉంటాయి. వినుటకు చెవులు కలిగినటువంటి సంఘాలుగా అవి కొనసాగలుగుతాయి. ప్రార్థనాపరులమై ఉండవలసి ఉంటుంది. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను బోధకులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు, స్త్రీలు పురుషులు అందరూ కూడాను ప్రార్థనాపరులైనటువంటి వారుగా ఉన్నట్లయితే, ప్రార్థనలో కొనసాగేటువంటి వారుగా ఉన్నట్లయితే ఆ సంఘాలు బలంగా ఉండేటువంటి అవకాశము ఉన్నది. ఆ యొక్క సంఘములలో దేవుని కార్యములు ఎన్నో జరగగలిగినటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. క్రీస్తు యొక్క సారూప్యతలోనికి ఎదిగినటువంటి వారంగా మనము ఉండాలి. మన యొక్క గోల్ ఎప్పుడు కూడాను ఎలా ఉండాలంటే, ఎవరో ఒక వ్యక్తిని చూచో ఆ వ్యక్తిలాగా ఉండాలను, పై రూపమును లేకపోతే వారి భక్తిని అనుసరించాలనేటువంటి ఆ యొక్క కోరిక కాదు. కానీ క్రీస్తును మన యొక్క గురిగా పెట్టుకుని ఆయన జీవితం ఎలా కొనసాగినదో, ఆయన భక్తి విశ్వాసములలో ఎలాగా ఈ లోకంలో ఉన్నప్పుడు ముందు కొనసాగాడో ఆ విధంగా మనం వెళ్ళేటువంటి వారంగా ఉండాలి. తర్వాత కపటం అనేటువంటిది మనలో ఉండనే ఉండకూడదు. కొంతమంది విశ్వాసులు కపటంతో ప్రవర్తించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. మనుషుల దగ్గర మాటలు మార్చేటువంటి వారు గాను, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పేటువంటి వారు గాను ఇంకొంతమంది ఉంటారు మాటలు చేరవేసేటువంటి వారు. వీళ్ళు కొన్ని మాటలు అక్కడ చెప్తారు, అక్కడి నుంచి కొంత చెత్త తీసుకొచ్చి ఇక్కడ చెప్తారు, ఇవన్నీ తీసుకెళ్లి మళ్ళీ ఇంకో చోట చెప్తారు. ఇలాంటి వారు సంఘాలని నాశనం చేసేటువంటి వారుగా ఉంటారు. సంఘాలు ఎప్పుడైతే నాశనం అయిపోతున్నాయో ఆ సంఘాలలో వినుటకు చెవులు కలిగినటువంటి వారు తగ్గిపోయేటువంటి వాడిగా ఉంటూ ఉంటుంది. మనసాక్షి మనపై దోషారోపణ ఎప్పుడు చేయకుండా చూసుకునే విధంగా మనము ఉండాలి. మన మనసాక్షి మనలను నీవు దోషం చేసావు, నువ్వు చేసినటువంటిది తప్పు అని చెప్పినప్పుడు దాన్ని ఓవర్ రైడ్ చేసేటువంటి వారంగా మనం ఉండకూడదు, కానీ దానిని సరే చేసుకున్నటకు ఎప్పుడు మనము రెడీగా ఉండేటువంటి వారంగా ఉండాలి. కొంతమంది ఆత్మలో చల్లారిపోయినటువంటి వారుగా ఉండి వెనుకబడిపోయినటువంటి వారుగా అయిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలాంటి వారి ఇంకొంతమందిని ఆ సంఘంలో పోగు చేసుకుని ఒక వర్గం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడాను ఆత్మలో వెనుక జారిపోయినటువంటి వారు, మనస్పర్ధలయ్య ఉన్నటువంటి వారు వీళ్ళందరితోటి తయారవుతుంది. ఇదిగో ఆ బ్రదర్ చూసేవా ఏం చేశాడు, ఆ మీకు కూడా చేశాడా, నాకు కూడా అలాగే జరిగింది. ఇలాంటి ఆజ్యం పోసేటువంటి వారు ఒక వర్గంగా తయారయ్యి వాళ్ళు కూడాను వస్తుంటారు, చర్చికి వస్తుంటారు, వాళ్ళు కూర్చుంటారు వీళ్ళతో పాటు, కానీ వాక్యం వారి యొక్క మనసులోనికి వెళ్లేటువంటిది మాత్రం ఉండదు. ఎందుకంటే వాక్యం చెప్పేటువంటి వారి మీద సరైనటువంటి అవగాహన లేదు, లేకపోతే వ్యతిరేకత అనేటువంటిది వాళ్ళ మనసులో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రయోజనకరంగా ఉండరు కదా, ఇతరులను సహితం వెనక లాగి వేసేటువంటి వారుగా వారు ఉంటూ ఉంటారు. తర్వాత దాచబడినటువంటి పాపము తప్పిదం అనేటువంటిది ఒప్పుకొని సరిచేసుకొననటువంటి పాపము ఏ ఒక్కరిలో కూడా ఉండకూడదు. కొంతమందికి వారి మనసాక్షి తెలియజేస్తున్నప్పటికీ ఒకవేళ దైవదాసిన ద్వారా దేవుని యొక్క వాక్యము ద్వారా వారు గ్రోత్సబడి మనం చేసినటువంటిది ఇది తప్పిదమని వారికి తెలియజేయబడుతున్నప్పటికీ ఆ విషయాల్లో లోబడేటువంటి వారుగా వారు ఉండరు. ఇలాంటి వారు వాళ్ళు ముందుకు వెళ్ళలేరు, పక్కన ఉన్నటువంటి వారిని పైకి లాగేటువంటి స్థితిలో ఉండలేరు, కానీ వారిని సైతం కిందకు లాగి వేసేటువంటి వారుగా వారు ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ విషయాలన్నింటిలో మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే అప్పుడు మనంతటా మనం ఇండివిజువల్గా వినుటకు చెవులు కలిగినటువంటి వారంగా మనము ఉండగలము. అదే సమయంలో ఎవరికి వారు ఈ విధమైనటువంటి ఆత్మీయ స్థితిలో ఉన్నట్లయితే మన సంఘములు సహితము దేవుని యొక్క శక్తిని కలిగినటువంటి వై వినుటకు చెవులు కలిగినటువంటి సంఘములుగాను సహవాసములుగాను మన యొక్క సంఘములు అభివృద్ధి చెందగలవు. ఆ విధంగా ఉండినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడివైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ సాయంత్రం సమయమందు మీరు ఇచ్చినటువంటి యొక్క వాక్యం నిమిత్తమై మీ పాదములకు వందనములు చెల్లించుకుంటున్నాము. వినుటకు చెవులు కలిగినటువంటి వాడు వినుగాక అని మీరు సెలవిచ్చి ఉన్నారు. వినుటకు చెవులను మాకు అనుగ్రహించండి. మీరు మాకు బాహ్యంగా ఉన్నటువంటి యొక్క చెవులను వినగలిగిన శక్తిని దయచేసి అన్నారు. అయితే మా చెవులలో పడినటువంటి ఆ మాటలు మా హృదయంలోనికి చొచ్చుకొని వెళ్ళి మమ్మలను శుద్ధి చేయనట్లుగా, మేము దానికి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వగలిగినట్లుగా మాకు సహాయం చేయండి. మేము ఈ రెస్పాన్స్ ఇవ్వటంలో ఎన్నడను వెనుకబడిపోయినటువంటి వారంగా ఉండకుండగా, ఎల్లప్పుడూ ఒకే విధంగా కొనసాగేటువంటి వారంగా ఉండగలుగునట్లుగా, ఆత్మీయ జ్ఞానం చొప్పున ముందుకు నడుచుకొనుచు దినదినము నీలో కొత్త సందేశమును మేము గ్రహించి మా ఆత్మీయ జీవితమును కొనసాగించేటువంటి వారినిగా మమ్మల్ని చేయవలనని క్రీస్తునామందు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.